ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సా
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అన్నట్లుగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది కేవలం ఒక్క భగవతత్వం మాత్రమే. ఈ అంశాన్ని ఇంకా విపులంగా వివరిస్తూ శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు ప్రతి బింబము ప్రతిబింబమే అన్న అంశంపై ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నారు.
ఓం శ్రీ సాయిరాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనే ఈ శ్లోకం మా శ్రోతలకు సుపరిచితమే. ఆదిశంకరాచార్యులు వారు రచించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రప్రథమ శ్లోకమిది. ఈ ఒక్క శ్లోకాన్ని గనక మనం ఆకళింపు చేసుకున్నట్లయితే మొత్తం ఆధ్యాత్మిక సారం, అద్వైత నిరూపణం అన్నీ ఏకకాలంలో జరిగి భక్తులుగా ఉన్నవారు జ్ఞానులుగా తత్వదర్శనం చేసి కోహన్ నుండి సోహానికి మళ్లించే ఒక అద్భుతమైన క్యాప్చర్ లాంటిది ఈ శ్లోకం. అయితే ఇప్పుడు మనం ఈ శ్లోకం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? అనంతమైన వాంగ్మయం, వేదవాంగ్మయం ఉంది. ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన ఎన్నో అద్భుతమైన గ్రంథాలున్నాయి. భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు అన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ శ్లోకం గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అసలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఒక చక్కని స్ఫూర్తివంతమైన సంఘటన ఉంది. అది చెప్పుకొని మనం కార్యక్రమంలోకి వెళ్దాం. సుమారు 1978 ఆ ప్రాంతాల్లో స్వామి ఒక భక్తుణ్ణి ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో అతనితో మాట్లాడుతూ, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అనే శ్లోకం తెలుసు కదా బంగారు, అది ఒక అద్భుతమైన శ్లోకం. అందులో ఆదిశంకరులు చెప్పిన ఒక చమత్కారం ఉంది, దాన్ని ఎవరూ అంతగా గమనించినట్లు లేదు అన్నారు. ఇంతకీ అదేమిటంటే, అద్దంలో ప్రతిబింబం ఉన్నదున్నట్లుగా కనపడదు, ఉల్టాగా కనపడుతుంది. అంటే మన ఎడమ అందులో కుడిగా, మన కుడి అందులో ఎడమగా కనపడుతుంది. ఈ విశ్వమంతా కూడా అలా భ్రాంతి అనడానికి అద్దంలో కనపడే ఈ వ్యతిక్రమం కూడా ఒకటి, భ్రాంతి మూలకమవటానికి ఇది కూడా కారణం అన్నారు స్వామి. అలాగే ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. అలా ఈ సంఘటన తలుచుకున్న వెంటనే, ఇది చదివిన వెంటనే ఎందుకో ఈ శ్లోకం మీద ఆకర్షణ ఎక్కువై స్వామి చెప్పిన దాన్ని మరింతగా ఫోకస్ చేసి మరింత లోతుగా అవగాహన చేసుకుని స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పిన అనేకమైన సంఘటనల్ని, ఉదాహరణలని, చిన్న కథల్ని క్రోడీకరిస్తూ అక్కడక్కడ వ్యాఖ్యానానికి అనుసంధానంగా జత చేస్తూ ఒక చక్కటి కార్యక్రమం చేస్తే బావుండును అనిపించి ఈ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అనే శ్లోకం తీసుకున్నాం. ఇక అసలు విషయానికొస్తే ముందు అసలు శ్లోకం అంతా ఒక్కసారి చదువుకుందాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్కురితే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో విశ్వం, దర్పణం ఈ రెండు పదాలని గనక ఒడిసి పట్టుకున్నట్లయితే, వాటి లోతులో ఉన్న అర్థాల్ని గ్రహించినట్లయితే మొత్తం శ్లోకమంతా మనం జీర్ణం చేసుకోలేకపోయినా నారికేళ పాకంలా ఉన్నటువంటి శ్లోకంలో విశ్వం, దర్పణం ఈ రెండు పదాలు మనకి ద్రాక్షాపాకంలా చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అది ఎలా అంటే, విశ్వము అంటే కేవలం ఈ అనంత విశ్వం, కనిపిస్తున్న గ్రహాలు గోళాలు అనంతంగా వ్యాపించి ఉన్న ఈ పరిధి మాత్రమే కాదు, విశ్వము అంటే సర్వము అని కూడా నిఘంటు అర్థం. అలాగే దర్పణం అంటే సాధారణంగా అద్దము అని వ్యవహారంలో చెప్పుకుంటాం. దేనిమీదైతే కాంతి పడిన వెంటనే పరావర్తనం చెంది వెనక్కి తిరిగి వస్తుందో, అంటే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ని, దాన్ని అద్దంగా చెప్పుకుంటాం. కానీ నైఘంటిక అర్థం ప్రకారం దర్పణము అంటే అద్దము మాత్రమే కాదు, మనల్ని దర్శింపజేసేది మాత్రమే కాదు, ఆత్మదర్శనము అని కూడా అర్థం ఉంది. కాబట్టి విశ్వం, దర్పణం అనే రెండు పదాలు తీసుకుంటే విశ్వమంటే సర్వస్వము, దర్పణం అంటే ఆత్మదర్శనం. సర్వే సర్వత్రా ఆత్మదర్శనం ఎవరైతే చెయ్యగలుగుతారో వాళ్ళు విముక్తులు అని ఈ శ్లోకం అంతటా కూడా సారాన్ని గనక మనం పిండినట్లయితే మొత్తం వచ్చే అర్థం అదే. సర్వత్రా, సర్వే సర్వత్రా, సర్వకాలాల్లోనూ కూడా అంటే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవరైతే పొందుతారో, ఆత్మదర్శనం చేయగలుగుతారో వారిని జ్ఞానులుగా ఈ శ్లోకం నిరూపణ చేస్తుంది. ఇక కాస్త లోతుగా వెళ్ళి తెలుసుకున్నట్లయితే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం మాత్రమే కాదండి, అసలు ఏ ఆధ్యాత్మిక విషయం కూడా మన గురువులు ఎలా బోధిస్తారంటే నాలుగు స్థాయి భేదాల్లో బోధిస్తారు. ఎందుకంటే మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా, నాలుగు రకాలుగా ఉంటారు భక్తులు అని, ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు. అదేవిధంగా ఈ జిజ్ఞాసువులు, జ్ఞానుల్లో కూడా మళ్ళీ నాలుగు రకాలుగా ఉంటారు. అందుకే ఈ నలుగురి కోసం ఏ ఆధ్యాత్మికపరమైన విషయాన్ని ప్రబోధించినా కూడా మన గురువులు ఎప్పుడూ ఆయా స్థాయిలను బట్టి, అంటే ఆ వింటున్న శ్రోతల పరిణితిని బట్టి, మానసిక స్థాయిని బట్టి, గ్రహణ స్థాయిని బట్టి నాలుగు స్థాయి భేదాల్లో చెప్తారు. ఒకటి జీవ పద్ధతి, అంటే జీవుడికి అన్వయం చేసి చెప్తారు, అంటే నేను జీవుడిని అన్న చోటు నుండి బోధ ప్రారంభిస్తారు. రెండవది ఆత్మ పద్ధతి, అంటే నేను ఆత్మని అనే పద్ధతిలో ఆత్మకి అన్వయం చేసి చెప్తారు. మూడవది బ్రహ్మ పద్ధతి, మూడో స్థాయిలో నేను బ్రహ్మముననే అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తారు. నాలుగోది పరబ్రహ్మ పద్ధతి, అంటే నేను పరబ్రహ్మాన్ని అనే స్థాయిలో అన్వయం ఉంటుంది. మన సత్యసాయి బాబా వారి అద్భుతమైన దివ్యోపన్యాసాలు తీసుకున్నా కూడా మనకి ఈ నాలుగు రకాల స్థాయిలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక సాధారణ భక్తుడికి, అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్న వారికి ఏ రకంగా చెప్పాలి, కాస్త పరిణితి చెందుతూ ఉన్నవారికి ఏ స్థాయిలో చెప్పాలి, ఇక దాదాపుగా చిట్ట చివరి స్థాయికి చేరుకుంటున్న వారికి ఏ రకంగా చెప్పాలి, ఇక అన్నీ విడిచిపెట్టేసి పరబ్రహ్మతత్వమే ఆకలింపు చేసుకోవాలి అనే లక్ష్యం దిశగా వెళ్తున్న వారికి ఏ రకంగా చెప్పాలి అని స్వామి కూడా తమ ఉపన్యాసాల్లో, ఇంటర్వ్యూలు ఇచ్చే సమయాల్లో వ్యక్తిగత సంభాషణల్లో ఈ నాలుగు పద్ధతుల్ని అవలంబిస్తూ ఎవరికి తగ్గ స్థాయిలో వారికి ప్రబోధ చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏ గ్రంథాన్ని చదివినా, ఏ బోధ విన్నా కూడా వాటిని ఈ పద్ధతిలో, అంటే ఈ నాలుగు విధాలా విభజన చేసుకోగల స్పృహ మనకుండాలి. అందులో సూచన వాక్యం ఏది, నిర్ణయ వాక్యం ఏమిటి, లక్షణ వాక్యం ఏమిటి, సాధనా వాక్యం ఏమిటి అని ఇలా నాలుగు కూడా బోధించేటప్పుడు సద్గురువు స్వానుభవ ప్రమాణంతో కూడిన అనుభవ వాక్యం కూడా చెప్తారు. లేకపోతే వినేవాళ్లకి విశ్వాసం కలగదు కదా. అలాగే భగవాన్ బాబా వారు కూడా ఏ స్థాయికి తగ్గట్టు వారికి ఒక్కొక్క వాక్యం చెప్తూ చిన్న చిన్న కథలు సూచిస్తూ ఈ నారికేళ పాకంలో ఉన్న ఈ కఠినమైన విషయాన్ని సులభగ్రాహ్యంగా చేస్తారు. లేదనుకోండి, వినేవాళ్ళకి ఇదంతా ఏదో యుటోపియన్ సైన్స్ లాగా ఉంటుంది. ఇదెప్పటికీ సాధ్యం కాదేమో, ఎక్కడో ఆకాశంలో చెబుతున్నారు ఇదంతా అయ్యే పనేనా అనే సందేహం కలుగుతుంది. అలా కలగకుండా ఉండటానికి స్వానుభూతితో కలిగిన ప్రమాణవాక్యం చెప్తారు.
మనం భగవంతుని వెతకటం కాదు, ఎందుకోసం మనం వెతుకుతున్నాము? మనలో ఆ పవిత్రత లేకపోవటం చేతనే వెతుకుతున్నాము. మనలో ఆ దాహం లేకపోవటం చేతనే నీటి కోసం వెతుకుతున్నాము. మనలో అట్టి కరుణ లేక చేతనే ఆ కరుణాస్వరూపుని వెతుకుతున్నాము. నిజంగా మనలోనే ఆ కరుణ ఉంటే కరుణాస్వరూపుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నాడు. నిజంగా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎవడైనా బయట వెతుకుతాడా? తన దగ్గర లేని దాన్ని బయట వెతుకుతాడు. కనుక మనలో లేడు కలిగిన దైవం బయట వెతుకుతున్నాడు. తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ. ఆ భావాన్ని పెట్టుకోవాలి. నీవే దైవము, అప్పుడు బికమ్ దైవం. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. దేహాన్ని నువ్వు లక్ష్యంలో పెట్టుకోవద్దు. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్, సెన్సెస్ అంతా ఇన్స్ట్రుమెంట్. అలాంటి స్థితికి మనం పోవాలి. ఆనాడే నిజమైన శివతత్వం, శివం అనగా మంగళం. ఆ మంగళం మనలో లేదు కనుక నిరంతరము అమంగళంలో ఉంటున్నాం. ఆ మంగళం మన ఎందే ఉంటుండాలి. తన ఎందే ఉంచుకున్నటువంటి వాడు బయట ఎందుకు వెతకాలి? అద్దాలు పెట్టుకొని బెడ్రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు కొంతమంది. ఆ బెడ్రూమ్ లో అద్దం దగ్గర పోయిన, అయ్యో నా అద్దాలు బుక్ పైనే ఉన్నాయే అనుకుంటా.
అందుకే స్వామి, నేను దేవుణ్ణే, నువ్వు దేవుడివే, అందరిలోనూ కూడా దివ్యత్వం ఉంది అని ఆగిపోకుండా చిన్న కథలతో, చిన్న చిన్న వాక్య విభూదులతో ఆ సారాన్ని సామాన్యుడు సైతం గ్రహించేలాగా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక చక్కని కథ చెప్తూ ఉంటారు. ఇందాక అనుకున్నాం కదా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యమని. ఈ విశ్వమంతా కూడా ఒక అద్దంలో కనిపించే ప్రతిబింబంలా ఉంటుంది. ఆ మాయ నుండి బయటపడి మనం గ్రహించాలి అని చెప్తూ ఎన్నో ఉదాహరణలు చెప్తూ, ఒక కుక్క ఒక అద్దాల గదిలోకి వెళ్ళినప్పుడు తన ప్రతిబింబాన్ని ఆ అద్దాల్లో చూసుకుని, ఇక్కడ ఇన్ని కుక్కలు ఉన్నాయి, వీటిని నేను ఎదిరించి గెలవాలి అనే ఒక రకమైన అజ్ఞానంలో తాను మొరగడం ప్రారంభిస్తుంది. చివరికి ఆ అద్దాలు బద్దలు కొడితే అవి మరింత చిన్న చిన్న ముక్కలుగా తయారయ్యి మరిన్ని ఎక్కువ ప్రతిబింబాల్ని ప్రతిఫలించేలా అది అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అలా కాకుండా ఒక ప్రజ్ఞానవంతుడైన మానవుడు అందులోకి ప్రవేశించినప్పుడు తన బింబమే అద్దాల్లో ప్రతిబింబంగా ప్రతిఫలిస్తోంది కాబట్టి ఇదే సత్యాన్ని విశ్వానికి కూడా, తానుంటున్న లౌకిక ప్రపంచానికి కూడా అన్వయం చేసుకుని తాను బింబము, ఇతరులు ప్రతిబింబము, లేదా భగవంతుడు బింబము, మిగిలిన జీవరాశులు, సమస్త జీవరాశులు ప్రతిబింబాలు కదా అనే ఒక చైతన్యవంతమైన స్పృహని కలుగజేసుకుంటాడు. అదే మనుషులకి జంతువులకి ఉన్న తేడా. ఈ విషయాన్నే స్వామి చెప్తూ సునస్సేపుడు కథ చెప్తారు. ఆ అంబరీషుడు చేసే యజ్ఞంలో ఆవుకు బదులుగా, అంటే యజ్ఞంలో సమర్పించవలసిన గోవుకు బదులుగా ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి గనక ఆహుతి ఇచ్చినట్లయితే సరిపోతుంది అని చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు కూడా స్వచ్ఛందంగా రావాలి అని తెలుసుకుని సునస్సేపుడు అనే అబ్బాయి ముందుకొచ్చి ఆ యజ్ఞ పశువుకు బదులుగా తనను తాను అర్పితం చేసుకుంటాను అంటాడు. దారిలో విశ్వామిత్రుడు మొదలైన వారు ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పరితపిస్తాడు. అయితే విశ్వామిత్రుడు అంటాడు, ఇది స్వామి చెప్పిన కథే, యజ్ఞంలో పశువును సమర్పించాలి, నువ్వు నిన్ను నువ్వు ఆహుతి చేసుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించు అన్నప్పుడు వివేక విజ్ఞానాలు, వివేక వైరాగ్యం లేనటువంటి మానవుడు కూడా పశువుతో సమానమే కదా అని ఒక మహావాక్యం లాంటి వాక్యాన్ని, ఆదర్శవంతమైన వాక్యాన్ని ప్రపంచానికిస్తాడు. కాబట్టి ఆ యజ్ఞంలో నన్ను నేను ఆహుతి చేసుకోవడం వల్ల మరింతగా ప్రకాశిస్తాను అని ఆ యజ్ఞవాటికి వెళ్ళడం, సరే తర్వాత ఇంద్రుడు ఆ అబ్బాయికి వరాల్ని ప్రసాదించడం, ఆ కథంతా వేరు. కాబట్టి ఎవరైతే వివేక వైరాగ్యాల్ని కలిగి ఉండకుండా ఈ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నదే సత్యం అని ఒరవడిలో పడిపోతూ ఉంటారో వాళ్ళంతా కూడా మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా మానవీయ లక్షణాలు లేనటువంటి వారు కానీ పరిగణింపబడతారు వేదాంత భాషలో. కాబట్టి విశ్వం అంటే అర్థమేమిటి? ఆద్యంతాలు కలిగినదే విశ్వం. ఇప్పుడు జీవభావంలో చూస్తే విశ్వం అంటే ఏమిటి? మనకు కనబడే ప్రపంచం, మనల్ని గుర్తించే ప్రపంచం, మనం గుర్తుపట్టగలిగే ప్రపంచం. అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులతో కూడిన ఈ ప్రపంచం మార్పుకు లోనవుతూ మళ్ళీ మామూలవుతూ పతనమవుతూ వృద్ధులోకి వస్తూ దీన్నే ప్రపంచం అనుకుంటున్నాం. పంచీకృతమైనదంతా కూడా ప్రపంచమే అంటున్నాం. ఎన్ని పంచీకృతాలున్నాయి? పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఈశ్వరణ పంచీకరణ అని మూడు స్థాయిల్లో చెప్తారు. కానీ మనందరికీ తెలిసింది పిండాండ స్థాయిలో చెప్పేది, అంటే జీవభావంతో చూస్తూ కనపడుతున్న ప్రపంచం. బ్రహ్మాండ స్థాయిలో చెప్పబడినటువంటిది పంచభూతాత్మకమైన పంచతన్మాత్రలు, అధిష్టాన దేవతలతో కూడిన ప్రపంచం. ఇది సమిష్టి. అంటే వ్యష్టి స్థాయిలో చూసే ప్రపంచం పంచభూతాలతో కూడినది. బ్రహ్మాండ స్థాయిలో చూసే ప్రపంచం పంచతన్మాత్రలు, ఆ అధిష్టాన దేవతలతో కూడినది సమిష్టితత్వం. ఇక ఈశ్వర స్థాయిలో చెప్పబడినటువంటిది విశ్వం. విశ్వం అంటే మనకి కనబడేటటువంటి ఇల్లు, పిల్లలు, ఈ ఉద్యోగం, ఈ ప్రపంచం అనుకుంటే అది ఎంతమాత్రం కాదు. విశ్వం అంటే హోల్ యూనివర్స్, ఈ అనంత విశ్వం, పరిధులు లేని విశ్వం, దిగ్దిగంతాలు వ్యాపించి అంచులు ఎక్కడున్నాయో కనుగొనలేనటువంటి విశ్వం. ఆ విశ్వం ఏదైతే ఉందో అది అలా ఉంది కదా, లెక్కబెట్టడానికి కొలవడానికి వీలు లేనంతగా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందని అనుకుంటున్నామో అదే విశ్వం. ఆద్యంతాలతో కూడుకున్నటువంటిది, మన కంటికి కనిపించినంత మాత్రాన దానికి ఆది అంతం లేదని కాదు కదా, మన కంటికి పరిమిత శక్తి ఉంది. ఆ పరిమిత శక్తితో దాన్ని కొలవాలి అనుకుంటే అది సాధ్యం కాదు. కానీ దానికే ఆద్యంతాలు ఉన్నాయి అంటే మరి మనకి ఉన్నట్టే కదా. కాబట్టి మానవుడు అంటే జీవస్థాయిలో మాట్లాడుకుంటున్నాం, మానవుడు ఎప్పుడూ కూడా ఆద్యంతాలతో కూడుకొని ఉంటాడు. జీవభావంలో ఉన్నప్పుడు ఆది అంతాలతోనే ఉంటాడు. కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన. దర్పణ దృశ్యం అంటే ఏమిటి? మామూలుగా వాచ్యార్థంలో చూస్తే అద్దంలో కనబడిన ప్రతిబింబము. ఈ విశ్వం మొత్తాన్ని ఏ అద్దంలో చూస్తాం? సాధ్యమవుతుందా? మనకి పద్యం కూడా ఉంది కదా, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వేమన గారు అన్నారు. పెద్ద కొండ ఉందనుకోండి, దాన్ని ఒక అద్దంలో మనం చూడవచ్చు. అంత పెద్ద కొండ అద్దంలో ఏమైపోయింది? చిన్నగా అయిపోయింది. అలాగే ఈ అద్దంలో ఈ విశ్వం అంతా మనకు కనబడుతోంది. అంటే మౌలికంగా అలా అర్థం తీసుకోకూడదని అర్థం. అంటే వాచ్యార్థంగా చూస్తే అద్దంలో ప్రతిబింబం, మన ఎదురుగుండా అద్దం పెడితే మనం సత్యమా? అద్దంలో ప్రతిబింబం సత్యమా? కాదు కదా. నేనే సత్యం అంటే మనమే సత్యం. మనం సత్యం కాబట్టి మనం బింబం, అంటే బింబస్థానంలో, ఇక్కడ నేను అనుకుందాం, నేను బింబస్థానం. ప్రతిబింబం అసత్యం, ఎందుకంటే బింబం అంటూ ఉంటేనే అది అద్దంలో ప్రతిబింబంగా ప్రతిఫలిస్తుంది. కాబట్టి అద్దం అనేది లేకపోతే ప్రతిబింబం లేదు, కానీ బింబం ఉంటుంది. దీన్నే స్వామి ఒక అబ్బాయికి తమాషాగా చెప్తూ 1+1 ఎంత అన్నారు. అంటే స్వామి 2 అన్నాడు, కాదు బంగారు 3 అన్నారు. అది ఎలా అంటే నేను అనేది ఇక్కడ ఒకటి, నా ఎదురుగుండా ఉన్న అద్దం మరొకటి, ఈ ఒకటి ఆ ఒకటి కలిస్తే, నేను అద్దము కలిస్తే ప్రతిబింబం అనే మూడోది ఉత్పన్నమవుతోంది కదా. కాబట్టి 1+1=3. అలాగే 3-1 ఎంత అన్నారు స్వామి. 2 అన్నాడు అబ్బాయి, కాదు బంగారు, నువ్వు ఒకటి, అద్దం ఒకటి, ప్రతిబింబం మరొకటి. ఈ అద్దం అనే ఒకటిని తీసేస్తే ప్రతిబింబం అనే ఒకటి కూడా వెళ్ళిపోతుంది, నువ్వు మాత్రమే మిగులుతావు, కాబట్టి 3-1=1 అన్నారు స్వామి. ఇక్కడ కూడా మనం అదే అర్థాన్ని అన్వయం చేసుకుంటే, ఈ అద్దంలో ప్రతిబింబం సత్యమా, నేను సత్యమా? నేను సత్యం కాబట్టి నేను బింబం, ప్రతిబింబం అసత్యం. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని ఒక పెద్ద కొండెక్కి చూసామనుకోండి, చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? చిన్నగా ఉంటుంది. మరి అది సత్యమా అసత్యమా? సత్యమే. సాపేక్షికంగా ఆ క్షణానికి మన దృష్టికి అది సత్యమే, నిజమే, ఎందుకంటే అలా గోచరిస్తోంది కాబట్టి. అంటే సాపేక్ష నిరపేక్ష దృష్టులు రెండున్నాయి, దగ్గరగా ఎదురుగుండా కనపడుతోంది. మనం ప్రపంచంలో కలిసి ఉన్నాం, అప్పుడు ఎలా చూస్తాం? ప్రపంచంతో పోల్చుకుంటూ చూస్తాం, అది సాపేక్షం. దాన్ని అధిగమించి అతీతమైన దృష్టితో, అంటే సాక్షి మాత్రంగా ఉండే, అంటే తామరాకు మీద నీటి బొట్టుల. ఉపనిషత్తులో కూడా స్వామి ఒక కథ చెప్తారు. ఒక చెట్టు మీద రెండు కొమ్మలున్నాయి. చెరో కొమ్మ మీద చెరొక పక్షి ఉంది. ఒక పక్షి పళ్ళని తింటూ అందులో ఉన్న రసాన్ని ఆస్వాదిస్తూ పండు పాడైపోతే చింతిస్తూ ఇలా ఉన్నది. మరొక పక్షి దీన్నంతా గమనిస్తూ కేవల సాక్షీభూతంగా నిలిచి ఉంది. అంటే జీవుడు, పరమాత్మ, వీటి అర్థాన్ని చెప్తూ ఈ కథ చెప్తారు. అదేవిధంగా ప్రపంచంతో కలిసి ఉన్నాము అంటే అది సాపేక్ష దృష్టి. ప్రపంచంతో పోల్చుకుంటూ, ప్రపంచంతో మమేకమైపోతూ, ప్రపంచంలో మనం కూడా ఒక భాగమే అనుకుంటూ చూస్తున్నాం. దానిని అధిగమించి అతీతమైన దృష్టితో సాక్షి మాత్రంగా ఉండి చూస్తే అది నిరపేక్ష దృష్టి. అంటే సాక్షికి అతీతమైన దృష్టి, దాన్నే దర్పణ దృష్టి. అంటే ఇదంతా కూడా ప్రతిబింబమే ప్రతిఫలిస్తోంది, ఇది నేను కాదు, నేతి నేతి నేతి, ఇది కేవలం ప్రతిబింబం మాత్రమే అనే దృష్టితో ఉన్నప్పుడు అది నిరపేక్ష దృష్టి. ముఖ్యంగా శ్రేయోమార్గంలో ఉన్న వాళ్ళకి, సాధకులకి అనువైన దృష్టి, అలవరుచుకోవలసిన దృష్టి ఈ నిరపేక్ష దృష్టి మాత్రమే. ప్రతిబింబం చిన్నగా ఉందని బింబం కూడా చిన్నగా ఉందని చెప్తామా? ఇందాక అనుకున్నట్టు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నాం కదా. మరి ఎప్పుడు తెలుస్తుంది? బింబానికి దగ్గరగా వెళ్తే తెలుస్తుంది. యథార్థ దర్శనం, దాన్నే ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కార దర్శనం అంటూ ఉంటారు. అలా కలిగినప్పుడు దాని యొక్క విస్తృతి తెలుస్తుంది, అంటే ఆ ఎక్స్పాన్షన్, ఆ అబ్సల్యూట్ తత్వం అనేది తెలుస్తుంది. అలాగే ఎంతో వ్యాపకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా ఒక అద్దంలో చూసినప్పుడు ఎలా అయితే ప్రతిబింబ సమానమైందో, అలాగే సాధకుడికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్లయితే ఈ ప్రపంచం అంతా అద్దంలో ఉన్న ప్రతిబింబంలా కనబడుతుంది. ఎప్పుడైతే అద్దంలో ఉన్న ప్రతిబింబంలా కనబడుతుందో మనం ఏం చేస్తాం? అంటే ఉదాహరణకి మనం ఒక అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే కేవలం మన సౌందర్య విశేషాలని చూసుకొని ఆస్వాదిస్తూ నిలబడిపోం కదా. మనలో ఉన్న లోపాలని లోటుపాట్లని సరిదిద్దుకుందికి ప్రయత్నిస్తాము. అంటే మనం ఎలా కనబడుతున్నాం, ప్రపంచానికి మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోబోతున్నాం, సరిగ్గానే ఉన్నానా, తల సరిగ్గా దువ్వుకున్నానా, లేదా బొట్టు చక్కగా తీర్చిదిద్దుకున్నానా, వస్త్రధారణ బాగుందా, ముఖం మీద చిరునవ్వు ప్రకాశిస్తోందా, ఇలాంటివన్నీ కూడా అద్దంలో చూసుకుంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక స్థాయికి చేరుకుంటాం. అంటే వీఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఫర్ అవర్ ఓన్ స్కల్ప్చర్, వీఆర్ ద స్కల్ప్చర్స్ టు మేక్ అవర్ ఓన్ స్కల్ప్చర్. మన శిలలా ఉన్న మనల్ని అద్దంలో చూసుకుంటూ శిల్పంగా రూపుదిద్దుకుంటాం కదా, అలా రూపొందించుకుంటాం. అదేవిధంగా ఈ ప్రపంచం ఒక అద్దంలో చూసినప్పుడు ఎలా అయితే ప్రతిబింబం సమానమైందో, ఆత్మ సాక్షాత్కారం కలిగినట్లయితే ఈ అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటూ సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. ఏ జ్ఞానం కలగాలి మనకి? ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ ప్రపంచం ఎలా కనబడుతోందప్పుడు? అద్దంలో ఉండే ప్రతిబింబంలా కనబడుతుంది. ఇంకో సాక్షాత్కార జ్ఞానం ఉంది, అది బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. ఎవరైతే ఆత్మనిష్టలో ఉన్నారో వారికి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది అంటున్నాయి ఉపనిషద్ గ్రంథాలు. ఎందువల్ల? బ్రహ్మానుసంధానం చేత. ఆ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత ఈ సౌర కుటుంబం, అంటే ఈ బ్రహ్మాండం, ఈ సోలార్ నెట్వర్క్, ఇదంతా కూడా అద్దంలో ప్రతిబింబంలా కనబడుతుంది. అంటే బ్రహ్మతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడం, అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అంటే ఏమీ లేదు, ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా మన రిఫ్లెక్షనే. మన ఆలోచన తీరు ఎలా ఉంటుంది, మన ఆలోచన ధోరణి ఎలా ఉంది, మన తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అన్నదాని ప్రతిబింబమే ఈ ప్రపంచం అని సాధకుడు కనుక మొట్టమొదట గుర్తించినట్లయితే ఇక ఆ సాధకునికి ఆధ్యాత్మిక మార్గంలో తిరుగులేదు. తప్పక లక్ష్యాన్ని ఆ జన్మలోనే చేరుకుంటాడు.
దేహమనే జీవి యందు హృదయం అనే దేవుడుండే, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే. ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు, ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు. కట్టగడపటికి రెండు ఒక్కటే అయిపోతుంది. జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము. ఒకటి యాక్షన్, రెండోది రియాక్షన్. ఒకటి సౌండ్, రెండు కనుక అన్ని కూడా నువ్వు సౌండ్ రీసౌండ్ యాక్షన్ రియాక్షన్.
మన ఆలోచన విధానాలు, మనకు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, యద్భావం తద్భవతి. మన థాట్ ఎలా ఉంటుందో, పవర్ ఆఫ్ థాట్ ఎలా ఉంటుందో, మనకి ఎదుటగా ఉన్న దృశ్యం అలాగే కనపడుతుంది, లేదా అలాగే సాక్షాత్కరింపబడుతుంది, అలాగే మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఆలోచనలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా వాటిని మేనేజ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది టైం మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. థాట్ మేనేజ్మెంట్ కూడా మనం ఒక చక్కటి సబ్జెక్టుగా తీసుకోవాలి. ఆ థాట్ని ఎప్పుడైతే మేనేజ్ చేసుకోగలుగుతామో, అంటే అది జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ అనే విషయాన్ని, అనే రహస్యాన్ని తెలుసుకోగలుగుతామో, ప్రతి మానవుడు కూడా ముందు తన నుండే ప్రారంభం చేసుకుంటాడు ఆ థాట్ని సక్రమంగా తీర్చిదిద్దుకుందుకి. ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తోంది, ఈ ఆలోచన సంకల్పం అనేది ఎక్కడి నుండి వస్తోంది అనే ఆ ఉనికిని కనుక, అంటే ఆ జనన స్థానాన్ని కనుక గమనించినట్లయితే అక్కడే ఆ సోర్స్ దగ్గరే జాగ్రత్త పడతాడు. అసలు ఆ సోర్స్ ఎలా ఏర్పడుతుంది అంటే మన ఆహార విహారాల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. స్వామి ఒక చక్కటి కథ చెప్తారు ఈ ఆహార విహారాల విషయంలో, రామాయణం నుంచి తీసుకున్న ఉదంతం. ఒకసారి లక్ష్మణుడు హఠాత్తుగా అరణ్యంలో రాముడితో నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా ఒకనొక ప్రాంతానికి వచ్చేసరికి చాలా తీవ్ర స్వరంతో, చాలా రౌద్ర రూపం దాల్చి, నేను భరతుణ్ణి ఎదిరిస్తాను, తిరిగి రాజ్యాన్ని ఇప్పిస్తాను అన్నా, నన్ను నాకు అనుమతినివ్వు అంటూ చాలా రౌద్రంగా తీవ్ర స్వరంతో మాట్లాడినప్పుడు రాముడు అనునయంగా బుజ్జగించి లక్ష్మణుణ్ణి మెల్లిగా ఆ ప్రాంతం దాటిస్తాడు. దాటించి, లక్ష్మణ నువ్వు ఇందాక అంత తీవ్రంగా మాట్లాడావు, ఇప్పుడు చూసావా నీ తీవ్ర స్వభావం తగ్గింది, ఎందుకో తెలుసా, ఇందాక మనం సంచరించిన ప్రాంతం అంతా కూడా రాక్షస సంచారం ఎక్కువగా జరిగే ప్రాంతం, వారి యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా పరిసరాల్లో నిక్షిప్తమై ఉండడం వల్ల వైబ్రేషన్ రూపంలో ఆలోచనలు, వారి శబ్దాలు అన్నీ కూడా ఆ వాతావరణంలో చేరి ఉండడం వల్ల అవన్నీ కూడా నీ మనస్సు మీద ప్రభావం చూపించి నీకు ప్రేరణ కలిగించి నువ్వు ఆ విధంగా స్పందించేలా చేశాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆహార విహారాల విషయంలో కానీ, మనం ఎవరితో కూడి ఉంటున్నామో, మన కంపెనీ ABC ఆఫ్ లైఫ్ అని చెప్తూ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్ అంటారు స్వామి. కాబట్టి ఎవరితో సాంగత్యం చేస్తున్నాము, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎటువంటి చోట్లకి మనం వెళ్తున్నాము, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు వద్దన్నా కూడా మన ఆలోచనలు చాలా సక్రమమైన స్థితిలో ఉంటాయి. అంటే సాత్విక ఆలోచనలే మనకి వస్తూ ఉంటాయి. సరే, సాధనలో వెళ్ళగా ఒక థాట్లెస్ స్టేట్కి వెళ్తాం, వెళ్ళాలి కూడా. కానీ ప్రతి సాధకుడు కూడా ముఖ్యంగా సాధన చేయవలసింది ఈ రిఫ్లెక్షన్. స్వామి అందుకే చెప్తారు ప్రపంచం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. అంటే మన ప్రతిచర్య, మన చర్యల ఆధారంగానే ప్రతిచర్య, ప్రతి శబ్దము, ప్రతిక్రియ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ముందు నీ చర్యల్ని గమనించుకుంటూ ఉండు, నువ్వు మాట్లాడే మాటని గమనించుకుంటూ ఉండు. యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ అంటారు వీటి సఖ్యత. ఈ మూడు కూడా, మాట, చేత, మనసు, ఈ మూడు కూడా సఖ్యతగా ఉన్నప్పుడే ఏదైనా, త్రికరణ శుద్ధి సాధించినప్పుడే ఏదైనా సాధ్యం అని చెప్తూ స్వామి థాట్ గురించి చెప్తూ ఉంటారు.
కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకులను దిగ్విజయం అవుతుంది. కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి. ఇతరులు మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులు మనం గౌరవించాలి. కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులు మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము. అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు. కనుక జీవితం అంతా ఇప్పుడు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి, అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము. అందరినీ మనం గౌరవించాలి, అప్పుడే మనమల్ని కూడా అందరూ గౌరవిస్తారు. ఏ దానిని మనం ఆశిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించాలి. మనం ఆచరించిన సర్వకర్మను కూడాను రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు, ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు, అప్పుడే నిన్ను ఇతరులు కూడాను ప్రేమిస్తారు.
కాబట్టి రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఈ మూడింటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మన శ్లోకానికి వెనక్కి వచ్చినట్లయితే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, కేవలం ఈ విశ్వం అంతా కూడా ఒక అద్దము, దీన్ని ఆత్మదర్శనంతో ఆత్మకి అన్వయం చేసుకుంటే అంతా ఆత్మస్వరూపంగానే గమనించగలుగుతాం. బ్రహ్మానంద భూతితో చూడగలిగితే అంతా బ్రహ్మమయంగానే అగుపిస్తుంది. జీవస్థితి నుండి చూసినట్లయితే మన చర్యలు ఎలా ఉన్నాయో మనకి ప్రపంచం కూడా అదే విధంగా గోచరిస్తూ ఉంటుంది. అంటే ఆలోచన విధాల్లో కాస్త వ్యతిరేక భావాలుంటే మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పినా మనకి అందులో లోటుపాట్లు లోపాలు ఏదో ఒక వ్యతిరేక భావాలే కనిపిస్తాయి. కాబట్టి ఇది సాక్షాత్కార జ్ఞానం ఇలా ఉంది. ఇక మరొకటి ఏం చెప్తున్నారంటే బయట దర్శించాం, ఆ బయట ఎప్పుడైతే దర్శించామో అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా కొంచెమైపోయి దర్పణ దృశ్యంగా కనపడుతోంది. అంటే విశ్వమే ఏర్పడకముందు ఉన్న స్థితిని దర్శించగలిగేమన్నమాట. అంటే విశ్వమే లేనటువంటి స్థితిని దర్శించగలగడం. అంటే ఏమిటి విశ్వమే ఏర్పడకముందు ఉన్న స్థితి? ఏమిటి శబ్ద బ్రహ్మమయం. అంటే విశ్వమంతా కూడా ప్రణవంలోంచి ఉద్భవించింది కాబట్టి విశ్వం ఏర్పడకముందు ఉన్నది ప్రణవం. ఆ ప్రణవాన్ని ఎవరైతే వినగలుగుతారో అది విశ్వం ఏర్పడకముందు ఉన్న స్థితి. కాబట్టి దీన్ని ఇది కలిగినటువంటి వారు అంటే ఈ దృష్టి కలిగినటువంటి వారిని దేశికులు అంటారు. వీరి దర్పణ దృష్టి విధానం ఒక ప్రత్యక్షమైన విద్యా విధానం. ఈ దృక్దీక్ష సాంప్రదాయం అని అంటూ ఉంటారు దీన్ని. ఈ సాంప్రదాయం ద్వారా ఒక అద్దాన్ని ఆధారంగా చేసుకొని అద్దంలో కంటిని ఆధారంగా చేసుకొని కంటిని ఉద్దేశించి పంచీకరణ ద్వారా ఒక కంట్లోనే మొత్తం అన్నీ చెప్తారు. మనకి మంత్రపుష్పంలో నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మస్స శివస్స హరిస్సేంద్ర సోక్షరః పరమస్వరాట్ అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ దీని అర్థమేంటంటే ఈ మంత్రంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ ఏంటంటే నీవార సూకం అంటే వరిముళ్ళు అని అర్థం. అలాంటి సూక్ష్మమైనటువంటి రంధ్రం ఎక్కడుంది అంటారా? కంటికి మధ్యలో ఉంది. అంటే ఈ రెండు కళ్ళకి మధ్యలో ఆ వరిముళ్ళుకు ఉండే అంత ఆ మొన ఉంటుంది చూడండి, అంత సూక్ష్మమైనటువంటి రంధ్రం ఉంది. పీతాభాస్వత్యనూపమా అంటే అది బంగారపు వన్నెలా ఉందిట, మెరుపులా ఉంది, అణుస్వరూపంగా ఉంది, ప్రకాశిస్తోంది, మెరుపు వంటి ప్రకాశం కలిగి ఉంది, అది చిదగ్నిస్వరూపం. ఇప్పుడు చెప్పిన స్థానం చిదగ్నిస్థానం. అంటే ఈ చిదగ్నికి అగ్ని ఉంది అంటే శిఖ ఉంటుంది కదా, ఒక శిఖ ఉందిట. చిదగ్ని అన్న దహరాగ్ని అన్న రెండు ఒకటే. ఈ దహరాగ్నికి మధ్య స్థానంలో ఆకాశం ఉంటుందట, దాన్నే దహరాకాశము అంటారు. ఈ దహరాకాశ మధ్యంలో పరమాత్ముడు వ్యవస్థితుడై ఉంటాడు. ఆయన ఎటువంటి వాడు? స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర. ఎంతమంది దేవతలనైతే చెప్తున్నామో ఆ దేవతాగణాలన్నీ ఆ పరమాత్మ యొక్క అంశీభూతాలే. ఇంకా అక్షరుడు, సోక్షర పరమస్వరాట్ అంటున్నాం కదా, స్వరాట్కు పరమైన వాడు. మరి వీళ్ళందరూ ఎవరు అంటే విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, ఈ నలుగురు జీవ శరీరాలకి సాక్షులు. ఈశ్వర తనువులు నాలుగు ఉన్నాయి, విరాటని, హిరణ్యగర్భుడని, అవ్యాకృతుడని, పరమాత్మని. ఈ నాలుగు ఈశ్వర శరీరాలు, వీటిని ఈశ్వర తను చతుష్టయం అంటారు. ఈ నాలుగు ఈశ్వర తను చతుష్టయం. మరి ఈ నాలుగింటికి ఈశ్వర తను చతుష్టయం అధిష్టానం ఎవరు? జీవుల యొక్క స్థూల శరీరం, స్థూల ప్రపంచం, స్థూల వ్యవహారానికి అధిష్టానం ఎవరు? విశ్వుడు. అంటే స్థూలం అంటే మనకంతా కంటికి కనిపిస్తున్నది, మెటీరియలిస్టిక్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్, ఎర్త్లీ ప్లేన్. భౌతికంగా కంటికి కనిపిస్తున్నదంతా స్థూలమే, దానికి అధిష్టానం విశ్వుడు. మరి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి కాబట్టి ఎవరిని దృశ్యంగా చూశాడట ఆ విశ్వుడు? ఈ విరాట్ స్థితి నుండి చూసినప్పుడు ఈ విశ్వుడు ఉన్న స్థితి ఎలా కనబడుతుంది? దర్పణ దృశ్యంగా కనబడింది. ఇప్పుడు మరి బింబం ఎవరైనట్టు? విరాట్ ప్రతిబింబం విశ్వుడు. విరాట్ స్థితి నుండి చూసినప్పుడు విశ్వుడు ప్రతిబింబంగా కనిపిస్తున్నాడు. మరి కాస్త ముందుకు వెళ్ళేమనుకోండి సాధనలో, తర్వాత స్థూలం తర్వాత ఏమొస్తుంది? సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ, సటిల్ వరల్డ్. అంటే అంతా కూడా చాలా కంటికి కనిపించినటువంటి, కేవలం ఒక స్పృహతో ఒక చైతన్యాన్ని మనం దర్శించగలిగే స్థితి, చైతన్య రూపంగా, వైబ్రేషన్ రూపంగా మనకి అనుభవం కలుగుతూ ఉంటుంది, కంటికి కనిపించదు. అది సటిల్ ఎనర్జీ, సూక్ష్మ గతిలో వెళ్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం మైక్రోవేవ్ ఓవెన్ వాడుతూ ఉంటాం కదా, అది ఏ రకంగా పనిచేస్తుంది? సూక్ష్మ తరంగాల రూపంలో దానికి శక్తి అందుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సూక్ష్మ వ్యవహారాలన్నింటికీ సాక్షి ఎవరు? తైజస్సుడు. అంటే ఇక్కడ బింబం హిరణ్య గర్భుడు. ఇందాక చెప్పుకున్నాం కదా ఈశ్వర తనువులు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ నాలుగు శరీరాలకి నాలుగు శక్తులు, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ. విరాట్కి విశ్వుడు, తైజసుడికి హిరణ్య గర్భుడు బింబం, సాక్షుడు తైజసుడు. అంటే ప్రతిబింబం తైజసుడు. ఇంకాస్త ముందుకి వెళ్ళినప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరం, కారణ ప్రపంచం, అంత కారణ వ్యవహారం. దీనికి సాక్షి ప్రాజ్ఞుడు. అంటే ప్రతిబింబం ప్రాజ్ఞుడు. ప్రజ్ఞాస్వరూపుడు అంటే ప్రజ్ఞ అనమాట. ఆ అవేర్నెస్ అనేది కలిగినప్పుడు అది ప్రాజ్ఞుడి రూపంలో ప్రతిబింబిస్తుంది. ఇతడు ప్రతిబింబం, బింబం అవ్యాకృతుడు. ఇక నాలుగో స్థితి, ఇంకాస్త సాధనలో బాగా ముందుకు వెళ్ళినప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరం, మహాకారణ ప్రపంచం, మహాకారణ శరీరం, మహాకారణ వ్యవహారం. దీనికి సాక్షి ఎవరు? ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మ ఎవరి ప్రతిబింబం? పరమాత్మ. కాబట్టి బింబ పరమాత్మకు ప్రతిబింబం ప్రత్యగాత్మ. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? నేను అన్నింటికీ అతీతంగా ఉన్నాను, కానీ అందరి హృదయాల్లో ఉన్నాను, అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు అనేవాడు ఎవడు? ప్రత్యగాత్మ. ఎవరైతే అందరి శరీరాల్లో ఉన్న ఆ ప్రతిబింబాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాడో అతడు సాధనలో పరిపక్వత చెందినటువంటి వారు. అందుకే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నిజాంతర్గతం అంటే ఏంటి? ఆ అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా తాను పరమాత్మను అనే స్థితిని పొందినవాడు. అంటే ఈ బింబ పరమాత్మకు ప్రతిబింబం ప్రత్యగాత్మ. కాబట్టి తాను ఆ పరమాత్మనే. కోహం నుండి సోహం, స అహం, నేనే అది, తత్ త్వం అసి, బ్రహ్మానుభూతి పొందడం, లేదా అయమాత్మా బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకున్నవాడు. ప్రత్యగాత్మా బ్రహ్మ, ఎవరైతే ఆ స్థితిని పొందారో అది నిజాంతర్గతం, అంతర్ముఖ ప్రయాణం. ఆ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్నవాడికి ఏమైందిట? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. అంటే పశ్యన్నాత్మని మాయయా, అంటే పశ్యన్ అంటే చూడడం, ఎలా చూస్తున్నాడు? ఆత్మస్వరూపుడు మాయని ఎలా చూస్తాడో అలా చూస్తాడు ఎవరు? సాధకుడు. ఎవరైతే ఆత్మనిష్ఠులుగా ఉన్నారో ఆ ఆత్మనిష్ఠులకి ఈ ప్రపంచమంతా ఎలా ఉంది? పశ్యన్నాత్మని మాయయా, మాయగా ఉంది. మళ్ళీ మాయ అంటే ఏమిటి? మాయ సూత్రం యా మా సా మాయా, యా అంటే ఏదైతే, మా లేదో, సా అదే మాయ. ఏదైతే లేదు కానీ ఉందనుకుంటున్నామో అదే మాయ. ఏదైతే లేనిది ఉన్నట్లుగా తోపింపజేస్తుందో దాన్నే భ్రాంతి అంటున్నాం, మాయ అంటున్నాం. కాబట్టి ఆత్మనిష్ఠులైనటువంటి వారికి నిజం తెలిసిపోయినట్లే కదా. పశ్యన్న ఆత్మని మాయయా, వాళ్ళు చూస్తూనే ఉంటారు. మామూలు సామాన్య వ్యక్తుల్లాగా వారు ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు, కానీ దృష్టిలో తేడా ఉంటుంది. మామూలు మనుష్యుడికి, ఆత్మనిష్ట గరిష్ఠులకి, ఆత్మదర్శనమైన వాళ్ళకి, వాళ్ళకి తెలిసిపోయింది. ఏం తెలిసింది? జగజ్జీవేశ్వరుడు అనేటువంటి వాటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేటటువంటి త్రయం లేరు. ఆత్మనిష్ఠుడికి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా ఒకటే. ప్రత్యేగాత్మ స్థితికి చేరుతారు. వాడికి మూడు భేదం లేదు, ఈ త్రిపుటికి అతీతంగా ఉంటారు. కాబట్టి పశ్యన్నాత్మని మాయయా అంటే జీవభ్రాంతిలో ఉన్నవారికి ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, బహిరివోద్భూతం యథా నిద్రయ అంటే, మనం గాఢ నిద్రావస్థలో ఉన్నాం అప్పుడు ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఏమైపోతుంది? లేదు, మళ్ళీ మనతో పాటే మేల్కొంటుంది. అంటే నిజంగా లేదనా, లేదా ఉన్నా మనం గమనించడం లేదా, లేదా మనతో పాటు ప్రపంచం కూడా మనలో లీనమైపోతుందా? కానీ కళ్ళు తెరిచి బయటకు వచ్చామనుకోండి, అంతా ఉందిగా, అంతకుముందు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బహిరివోద్భూతం యథా నిద్రయా అంటే బయటకు వచ్చింది. ఈ ప్రపంచం అంతా నీవు లేచేటప్పటికి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రలో ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా మనలోనే లీనమైపోయింది. లయమైపోయిన ప్రపంచం మనం సంకల్పం చేస్తే మేలుకోగానే మళ్ళీ ప్రత్యక్షమైంది, వ్యక్తమైంది. మన లోపలికి లయమైపోతుంది, మళ్ళీ మన నుండే వ్యక్తమైపోతుంది. కాబట్టి ఏమన్నారు, బహిరివోద్భూతం యథా నిద్రయా, మెలకుగా ఉన్నంతసేపు ప్రపంచమంతా ఉన్నట్లే వ్యవహరిస్తున్నారు. నిద్రపోయేటప్పటికి ఏమైంది? ప్రపంచమంతా తనలో లీనమైపోయింది. మళ్ళీ ఆ సాక్షి యొక్క సంకల్పంతో నిద్రలేచాడు. నిద్రలేచేటప్పటికి మళ్ళీ ప్రపంచమంతా వ్యక్తమవుతోంది. కాబట్టి నిద్రకు సాక్షిగా, ప్రత్యేగాత్మగా నీ ఉన్నావు అంటే సాధకుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. ప్రతిబింబ స్థితిలో ఉనికి లేదు, వ్యవహారం లేదు, లయము లేదు. ఎప్పుడూ ఏది ఉన్నది? కేవల బింబభావమే ఉంది, అభావంగా ఉంది. ఇప్పుడు బింబం ఏ స్థితిలో ఉంది? అభావ స్థితిలో ఉంది. కాబట్టి ఆ అభావస్థితికి సాక్షిగా సాధకుడు ఉంటాడు. అభావస్థితికి సాక్షిగా ఉన్నవాడు ఒక భావం చేత ఇలా కొట్టుకుపోబడతాడు. కాబట్టి అలా కొట్టుకుపోతున్నాడు అనేది అంతా మాయ. మారనిది ఏదైతే ఉందో అదే సత్యం. రిపీట్, మారేదంతా మాయ, మారేదంతా విశ్వం. కానీ ఎప్పుడు మాయ? మనం మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు. అంటే మనం మార్పు చెందకుండా ఆత్మదర్శనంతో ఉన్నప్పుడు అది మాయా అని తెలుస్తుంది. మనం ఈ సత్యాన్ని గ్రహించినంత వరకు ప్రపంచం మనకి సత్యమే. అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలను ప్రతిబింబాలుగా చూసేటటువంటి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మల స్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ పరమాత్మలు వేరు కాదు అని తెలుసుకోవాలి. అప్పుడు బింబ ప్రతిబింబాలు వేరు కావు కదా. బింబం ఉంటేనే కదా ప్రతిబింబం, అది కూడా ఎప్పుడు ఉంటుంది? అభావస్థితిలో ఉన్నటువంటి పరమాత్మ భావస్థితిలోకి దిగివచ్చి సంకల్పాలు పూనితే ప్రతిబింబాలు కనపడ్డాయి, విశ్వం కనపడింది. లేకపోతే అసలు ఆ విశ్వమే లేదు కదా. కాబట్టి విశ్వమే లేనిది పరమాత్మ స్థితి నుండి చూస్తే విశ్వమే లేనిది. మరి ఉన్నదల్లా ఏమిటి అంటే కేవలం ఈశ్వరుడు మాత్రమే, కేవలం పరమాత్మ మాత్రమే.
ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడే కానీ అన్యస్వరూపుడు కాదు. అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి. సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ హెల్త్ మే ఇది. ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు. చాలా సులభమైనటువంటిది, దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు. కానీ దేహాభిమానమును మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా సులభమైన మార్గం కనుకొని సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఇది దైవానికి చేసినట్టుగా వస్తుంది. ఎందుకంటే సర్వలు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు. ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను, ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను. అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు నీ రూపాన్ని నువ్వు చూసుకో, కానీ ఒక్క రూపం కాదనేది. ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది, కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది. దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది. ఇదిగో నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది. ఆ అద్దాన్ని కొట్టి బ్రద్దలు చేసింది. ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా నా అధికమైపోయినాయి. కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది. అక్కడ ఏ యొక్క బింబము కనిపించలేదు. అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది. ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము. అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు. తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు. కనుకనే వీడు నిజమైన మానవుడు, అంతా ప్రతిబింబమే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు. ఎప్పుడు ఇది మానవుడవుతాడు? బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం. ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి. మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. రూపనామములు ఎందు శక్తులు ఎందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును, కానీ ఇవన్నీ కూడా ప్రతిబింబం యొక్క లక్షణాలే. కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము. దైవత్వం అనేటువంటిది నీయందే ఉన్నది, కానీ ప్రత్యేకంగా లేదు. ఏదో టెంపుల్ ఎందు లేదు, ఏదో మసీదులు ఎందు లేదు, ఏదో దర్గాల ఎందు లేదు. ఉన్నది నీయందే. నీ ఎందున్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు. ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు. కనుక ఏ సాధనలు చేసినప్పటికీ తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, అది ఇప్పుడు మనకి తెలియాలి. అంటే ఎవరైతే గురువు బోధించే సమయంలోనే ఈ దర్శనాన్ని పొందాడో, యస్ సాక్షా అంటే ఎలా ఉన్నది అలాగే చూడగలడో, బోధ సమయంలోనే ఎలా ఉన్నది అలాగే చూడగలిగే దర్శన స్థితి కలిగినప్పుడు ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో లేదా ఆ సాధకుడు, ఈ ప్రత్యగాత్మ పరమాత్మ రెండు వేరువేరు కావని, అంటే బింబము ప్రతిబింబము వేరువేరు కావు అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. రెండు చోట్ల ఆత్మశబ్దాలే ఉన్నాయి, ప్రత్యగాత్మ పరమాత్మ, ఆత్మ యొక్క ద్వయస్థానాలు. స్వాత్మానమేవాద్వయం అంటే అంతా కూడా రెండు కాదు ఒక్కటే, అంటే అద్వైతమే అని ఈ ప్రబోధ సమయంలోనే దర్శన సిద్ధి కలిగినప్పుడు ఆ ప్రత్యగాత్మ పరమాత్మ రెండు వేరువేరు కావు అనే విషయాన్ని గ్రహిస్తారు. దీన్నే స్వామి అందరికీ అర్థమయ్యే తీరులో, నేను దైవాన్నే, అదేవిధంగా నువ్వు దైవానివే, నేను దైవం అన్న విషయం నాకు తెలుస్తోంది, కానీ నువ్వు కూడా దైవము దైవమే అన్న స్థితి నువ్వు గ్రహించలేకపోవడానికి నీకున్న మల విక్షేప ఆవరణలు అడ్డు రావడం వల్ల, నీ ఆలోచన ధోరణి వల్ల అవన్నీ కూడా ఒక ప్రకాశవంతమైన మణి మీద కప్పబడిన మట్టిలాగా మట్టి పొరల్లాగా పేరుకుపోయి ఉండడం వల్ల నువ్వు ఆ తత్వాన్ని గ్రహించలేకపోతున్నావు. అవన్నీ ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటావో ఆ మణి ప్రకాశిస్తుంది.
ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంత కూడా మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి. అదే ఇంద్రియ నిగ్రహము అని, దీనినే క్రియాయోగము అన్నారు. ఏమిటి ఈ క్రియాయోగం? మన యొక్క దుర్భావములను దుశ్చర్యలను దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం. వీటిని అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి. కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే, ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు. మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు, ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది, ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు. ఈ ఆనందం మీకు కావాలి, నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాది. వెంట మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలెక్క ఉంటుండాది ఈ యొక్క ఆనందం. కనుక నీవే ఆనంద స్వరూపుడు. నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి? ఈ జగత్తులో నాకు అయినందో ఆనందం చిక్కుతుందని నువ్వు భావిస్తున్నావు. జగత్తులో ఏమాత్రము ఆనందం లేదు, అంతా నీయందే ఉంటుండాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
అదే కదా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవత్తన్వి పీతా భాస్వత్యనుపమా అని మనకి నారాయణ సూక్తం కూడా చెప్తోంది. ఆ నీలి మొలక లాంటి ఆ వెలుగు ప్రతి వారి హృదయంలోనూ కూడా వెలుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఉందిట? నాభి నుండి పదంగుళాల మీద స్థానంలో ఆ విద్యుల్లేఖ రూపంలో ఒక బంగారు కాంతితో వెలిగిపోతోందిట. మనం ఆ వెలుగుని నలుదిశలా ప్రసరింపజేయాలి, ఆ అవకాశాన్ని ఇవ్వాలి. మనం సంకుచితమైన ఆలోచన విధానాలతో గోడలు కట్టినట్లయితే ఆ వెలుగు ప్రకాశమానం కాకుండా మనలోనే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ వెలుగుని మనం విశాల ప్రపంచంలోకి విడుదల చేస్తామో, ఒక అన్కండిషనల్ లవ్ అనేది, అంటే అవ్యాజమైన ప్రేమ ప్రవాహం అనేది ప్రతి సాధకుడి మదిలో కూడా ప్రారంభమవుతుంది అని స్వామి చెప్తూ,
ప్రేమ స్వరూపులారా, మీరందరూ ప్రేమని పెంచుకోండి, ప్రేమని మీరు అనుభవించండి, జీర్ణించుకోండి, ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి. స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము, మనం మానవులం కాదు, దైవ ప్రతిబింబాలు మనము. ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి. ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి. మనం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం? ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది. కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి. ఎవరిని ప్రేమించినా కానీ దైవాన్ని ప్రేమించినట్టుగా ఉండు. నమస్కారం అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి. ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది. ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలను హింసిస్తుంది.
అందుకే ప్రపంచాన్ని ఏలే ఏకైక శక్తి ప్రేమశక్తి మాత్రమే అని చెప్తూ, ఏ ప్రేమశక్తిచే ఈ ధారుణీ చక్రం ఇరుసు లేకుండగా తిరుగుచుండే అంటూ ఉంటారు. కాబట్టి సమస్త విశ్వము కూడా ఆ ప్రేమశక్తితోనే నిలబడి ఉన్నది. అది ఒక్కటి అర్థం చేసుకున్న నాడు ఈ విశ్వమంతా కూడా ఒక అద్దంలా మనకి ప్రతిబింబిస్తోంది అనే సత్యాన్ని గ్రహించి, ఉన్నవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క ప్రతిబింబాలే అనే సాధన మొదలుపెట్టి చిట్ట చివరికి భగవంతుడు, జీవులు అందరూ కూడా సమాన స్థాయిలో ఉన్న ఒక బింబాలే, సమానమైన శక్తి కలిగిన వారే అనే సత్యాన్ని మనకి మనమే గోచరింపచేసుకుంటాము. అది కాబట్టి ప్రతి బింబము ప్రతిబింబమే. జై సాయిరాం.